ॐ आप्यायन्तु ममाङ्गानि, वाक् प्राणचक्षुश्रोत्रम् अथो बलमिन्द्रियाणि च सर्वाणि, सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु. तदात्मनि निरते य उपनिषत्सु धर्माः ते मयि सन्तु, ते मयि सन्तु. ॐ शान्ति शान्ति शान्तिः. కేనోపనిషత్ మొదటి ఖండం ఏడవ మంత్రం. యచ్చక్షుషాన పశ్యతి ఏన చక్షుగుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. नेदं यदिदमुपासते.
శిష్యుడు గురువుగారిని ప్రశ్నిస్తాడు.
దేని ప్రేరణ వల్ల ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిచేస్తున్నాయి, మనస్సు దేని చేత ప్రేరేపింపబడుతుంది అని అడిగితే గురువుగారు ఉత్తరం చెప్తున్నారు. సమాధానం ఎలా చెప్తున్నారు అంటే, మామూలుగా కాకుండా దేని వలన అంటే ఫలాని వలన అని చెప్పచ్చు కదా, అలా చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఆత్మ ఇది అని వర్ణించలేం, ఇలా అని వర్ణించలేం, ఇక్కడ అని చెప్పలేం, ఎక్కడో అని చెప్పలేం. కనుక గురువు గారు వారి యొక్క మేధశక్తితో చెప్పవలసిన విధంగా ఎలా చెప్పాలంటే ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పి, ఆ ఆత్మని ఒక వస్తువుగా, అన్ని వస్తువులు తెలుసునక్కున్నట్లుగా ఆత్మని తెలుసుకోవడం కష్టం గనుక, ఏదో ఒక వస్తువు నిర్ధారించి చెప్పినట్లుగా ఆత్మ ఇలా అని చెప్పడం అసాధ్యం కనుక, గురువుగారు వారి యొక్క జ్ఞానం ఎలా పొందారో ఆ విధంగానే శిష్యుడికి కూడా బోధిస్తున్నారు. ఏమని చెప్తున్నారు ఏడవ శ్లోకంలో, యతు చక్షుషాన పశ్యతి. ఆత్మ అంటే ఏమిటో తెలుసా, ఈ మనసును ప్రేరేపించేది ఏమిటో తెలుసా, హే శిష్య విను చెప్తాను. యతు చక్షుషాన పశ్యతి, ఏదైతే కళ్ళతో చూడదో, ఈ ఆత్మ కళ్ళతో చూడదుట. మరి ఏన చక్షుగుంసి పశ్యతి, ఈ ఆత్మ అంటే ఇక్కడ బ్రహ్మం అని చెప్పన్నా. యత్ అంటే బ్రహ్మ, బ్రహ్మన్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. ఈ ఆత్మ బ్రహ్మం అనేటువంటిది కళ్ళు అనే వాటితో చూడదు. కళ్ళు పెట్టుకొని చూడగలదా? కాబట్టి చూస్తున్నది ఎవరు? కళ్ళతో చూసేవాడు. శరీరం ఇంద్రియాలు చూస్తున్నాయి, ఆత్మ చూడదుట. అంతేకాదు ఏన చక్షుగుంసి పశ్యతి అంటే ఏ శక్తి చేతనైతే, ఏ బ్రహ్మం చేతనైతే ఈ కళ్ళు చూడబడుతున్నాయో అది బ్రహ్మం అన్నారు. కళ్ళు చూడడానికి కారణం ఎవరు? బ్రహ్మం. ఈ కళ్ళు బ్రహ్మాన్ని చూడలేవు, బ్రహ్మ కళ్ళతో చూడదు. కానీ కళ్ళు చూడడానికి కారణం, ఆధారం, ఆసర అంటారు తెలుగులో. ఆసర అంటే ఏమిటి? సపోర్ట్. ఈ కళ్ళు చూసే శక్తి ఎలా కలిగింది అంటే కళ్ళు గోళకం అండి, మీడియం. ఆ గోళకంలో చూసే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎవరి వల్ల కలిగింది అంటే ఆత్మ వల్ల కలిగింది, బ్రహ్మం వల్ల కలిగింది అని ఈ మొదటి లైన్కి అర్థం. కళ్ళు చూడడానికి కారణం ఎలా చూస్తున్నాడు అంటే మనస్సు ఆత్మ చైతన్యాన్ని అప్పు తీసుకొని తన జడస్వరూపమైనటువంటి మనస్సుని, మనస్సు ఏం చేస్తుంది? చైతన్యం చేస్తుంది, చేసి జడమైనటువంటి కళ్ళని చూసేటట్లుగా చేస్తుంది. జడమైనటువంటి కళ్ళు చూడడం మొదలు పెడితే ఏమవుతుంది? వస్తువుని తెలుసుకుంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఇది క్లిప్ అని చెప్పి కళ్ళు చూస్తున్నాయి, క్లిప్ అనే జ్ఞానం కలిగింది. కళ్ళు వాటంతటా చూడగలవా? చూడలేవు. మనస్సు ద్వారా చూస్తున్నాయి, మనస్సు శక్తి వల్ల కళ్ళు ఈ క్లిప్ను చూస్తున్నాయి, క్లిప్ అనే జ్ఞానం కలిగింది. కాబట్టి ఇక్కడ క్లిప్, తర్వాత కళ్ళు, కళ్ళల్లో ఉన్న చూసే శక్తి, దీని వెనకాల మనస్సు ఇన్నున్నాయి, ఆ మనస్సు వెనకాల ఆత్మ. కాబట్టి ఆ బ్రహ్మం అనేటటువంటిది మనస్సుకి తన చైతన్యాన్ని ఇస్తే, ఆ మనస్సు తన చైతన్య, ఆ అప్పు తీసుకున్న చైతన్య శక్తితో ఆ చూసే శక్తిని పనిచేయిస్తే, ఆ చూసే శక్తి కళ్ళ ద్వారా బయటకు వచ్చి క్లిప్పు చూస్తే క్లిప్పు అనే జ్ఞానం కలుగుతుందండి. ఇప్పుడు మీకు కలిగే జ్ఞానం అంతా ఇట్లాగే. ఇది నేను ఒక కన్నుకు ఉదాహరణ చెప్పాను, అలాగే చెవుకి, ప్రాణానికి, అన్నిటికీ చెప్తున్నారు గురువు గారు. ఈ విషయం మనకు తెలిస్తే ఈజీగా జ్ఞానం కలుగుతుంది. ఏందో చూస్తున్నాం అనుకుంటున్నాం, చూసేది ఏముంది? ఫ్లెష్, బ్లడ్. దీని వెనకాల చూసే పవర్, శక్తి. ఆ పవర్ వెనకాల మనస్సు, ఆ మనస్సు వెనకాల ఆత్మ, ఆ బ్రహ్మం మనసును ప్రేరేపించడానికి కారణం. ప్రేరేపిస్తుందిగా, ఏదైనా చేస్తుంటే ఏమి చేయదు, దాని సన్నిధిలో ఈ మనస్సు పనిచేస్తుంది. దగ్గరగా ఉండడం వల్ల, ఆ బ్రహ్మం ఇక్కడ ఉండడం వల్ల ఆ మనస్సు పనిచేస్తుంటుంది అన్నమాట. మనందరికీ పనిచేస్తుంది కదా, చేయబట్టి ఇక్కడికి వచ్చాం వినడానికి, వినడానికి, చూడడానికి, రాసుకోవడానికి, ఎన్ని పనులు చేస్తున్నాం. అది తదేవ బ్రహ్మత్వం విద్ధి. హే శిష్య, త్వం విద్ధి, నువ్వు తెలుసుకో. త్వం అంటే నీవు, విద్ధి అంటే తెలుసుకో. ఏమని తెలుసుకో? తదేవ. తదేవ అంటే ఏమిటి? అదే, అది మాత్రమే. తత్ అంటే అది, ఏవ అంటే మాత్రమే, అది మాత్రమే. అది మాత్రమే అంటే ఏది మాత్రం? ఏదైతే కళ్ళతో చూడదో, ఏదైతే కళ్ళు చూడడానికి ఆధారమై ఉన్నదో అది మాత్రమే అని అర్థం. తదేవ. ఏదైతే కళ్ళతో చూడదో, ఏదైతే కళ్ళు చూడడానికి ఆసరగా ఉన్నదో, కారణమై ఉన్నదో, ఆధారమై ఉన్నదో అది మాత్రమే. తదేవ త్వం విద్ధి, తదేవ బ్రహ్మ త్వం విద్ధి, అదే బ్రహ్మమని నువ్వు తెలుసుకోవలసింది. కానీ న ఇదం యత్ ఉపాసతే, నీ ఉపాసించే ఈ బ్రహ్మం, ఏదైతే ఏ దేవుణ్ణైతే నువ్వు ఉపాసిస్తున్నావో, న ఇదం, నేదం. నేదం అంటే న ఇదం, నేదం, ఇది కాదు. ఇది కాదు అంటే ఎత్తు ఇదం ఉపాసతే, ఏదైతే నీవు ఈ ఉపాసన చేస్తున్నావో ఇది కాదయ్యా బ్రహ్మం. ఆ కళ్ళు చూడటానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో చైతన్య శక్తి, అది బ్రహ్మం. నువ్వు ఉపాసించే దేవత ఎక్కడుంది? బయట ఉంది. కళ్ళు చూడవడానికి శక్తికి ఆధారమైనటువంటిది ఎక్కడున్నది? లోపలున్నది. కాబట్టి ఎవరైనా బయట చూస్తే దేవుణ్ణి ఉపాసన చేస్తున్న దేవుడు గొప్ప అనుకుంటే అది చెప్పబోతున్నారు ఆయన, దభ్రమేవా అని చెప్పబోతున్నారు గురువు గారు. ఎవరైనా బయట ఏదైనా ఉపాసన చేస్తే అది అల్పం అని చెప్తారు. కాబట్టి నువ్వు ఉపాసించే దేవత అల్పమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది కాదు. ఈ ఉన్నతమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఆ అల్పమైనటువంటి ఉపాసన పెట్టారు. అది తెలుసుకో జీవితంలో, ఈ జీవితంలో ఒకసారి ఎప్పుడైనా సరే ఉపాసన చెయ్యాలి. కానీ ఉపాసన చేసే దేవత అని చెప్పి అదే కాదు. నేదం యత్ ఇదం ఉపాసతే, నీ చేత ఏదైతే ఉపాసింపబడుతున్నదో అది కాదు బ్రహ్మం. బయట ఉన్నది నువ్వు చూస్తున్న ఉపాసన దేవత, కానీ అసలు బ్రహ్మం ఇదయ్యా అని చెప్తున్నారు గురువు గారు. ఇది మనకు శాస్త్రం మీద విశ్వాసం నమ్మకం ఉంటే దీని మీద విచారణ చేయాలి. ఏ ఉపాసకుడైనా, ఏ పూజ చేసేవాడైనా, గుడికి వెళ్ళేవాడైనా, నేను గుడికి వెళ్తే, రామునివారి గుడికి వెళ్తే ఆయన ఉపాసన చేసే రాముడు కాదు బ్రహ్మం అంటాడు. ఈయన ఇక్కడ కళ్ళ వెనకాల ఉండి చూసేవాడు బ్రహ్మం అంటాడు. ఏమిటండి ఇది? ఉపాసకుడు అనుకుంటాడు ఇదంతా మనకు కాదులేండి ఎవరికో అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఉపాసకుడు ఉపాసన చేసేవాడు చాలా గొప్పగా తన యొక్క ఉపాసన గురించి ఎంతో నిష్ఠతో, ఎంతో నమ్మకంతో, దృఢమైన సంకల్పంతో చేస్తున్న వాడికి నువ్వు చేసే ఉపాసన చేసేటటువంటి దేవత బ్రహ్మం కాదు అని అంటే ఎట్లా ఉంటుందండి? అందుకనే చాలా మెచ్యూరిటీ కావాలి, అర్థం కావాలంటే కనీసం నమ్మకంతో. ఏమిటి నేను ఇంత ఉపాసన చేస్తుంటే ఇది బ్రహ్మం కాదంటాడు, కేనోపనిషత్తు ఏమిటో చెప్తున్నది అని ఆలోచించాలి అని చెప్పి వస్తే కనీసం ఇంతకాలం ఉపాసన చేస్తున్నా కానీ ఏమి ఆనందం కానీ సుఖం కానీ కలగడం లేదు, ఇంకా అట్లాగే ఉన్నా నేను దుఃఖంతోనే. కాబట్టి ఇదేదో నా ఉపాసనలో ఏదో లోపం ఉంది, నేను అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ఏదో లోపం ఉంది, కనుక ఇలా విచారించేయాలి అని చెప్పి చెప్తున్నారు గురువు గారు. ఏ శిష్య, ఇప్పుడు ఆ కళ్ళు చూడడానికి ఏదైతే ఆధారమో అది బ్రహ్మం అని చెప్పారు. అంతేకాదు ఒక ఇంద్రియమా, ప్రతి ఇంద్రియం, తర్వాత శ్రోత్ర ఇంద్రియాన్ని గురించి చెప్తున్నారు 8వ మంత్రంలో. ఇక్కడ వరకు పోయినసారి చూసాం, ఇప్పటి నుంచి 8వ మంత్రం చదువుతాం. యత్ శ్రోత్రేణ శృణోతి ఏన శ్రోత్రమిదగుం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే. రెండవ పంక్తి సేమ్ ఒకటే, ముందు చదివినటువంటి లాగానే రెండవ పంక్తి, మొదటి పంక్తి మాత్రమే మారుతుంది. ఏమిటంటే యత్ శ్రోత్రేణ శృణోతి, యత్ అంటే ఏ బ్రహ్మమైతే, బ్రహ్మ తదేవ అన్నారు, బ్రహ్మన్ అదే అన్నారు, అది మాత్రమే తదేవ. రెండో లైన్లో ఉంది బ్రహ్మ తదేవ, బ్రహ్మ అది మాత్రమే. అది మాత్రమే అంటే ఇది మాత్రం, ఏదైతే యత్ ఏదైతే శ్రోత్రేణ శృణోతి చెవుతో వినదో, ఏదైతే చెవితో వినదో, చెవితో వినదు కానీ ఏన శ్రోత్రమిదగుం శృతం, దేనివల్లనైతే, ఏన అంటే దేని చేతనైతే, ఏ బ్రహ్మం చేతనైతే, ఇదం శ్రోత్రం ఈ చెవు, ఇదం శ్రోత్రం అంటే ఈ చెవు, చెవుకున్న శక్తి, వినే శక్తి, వినే శక్తి, వినికిడి శక్తి. ఇది మిషన్ గోళకం అండి. చెవు ఉంటుంది, చెవి వినబడే శక్తి ఉండదు చాలామందికి కదా. చెవు ఉంటుంది, వినికిడి శక్తి ఉండదు. కాబట్టి చెవు ఉండి వినికిడి శక్తి ఉన్నదంటే ఆ వినికిడి శక్తి ఏదైతే ఉన్నదో, దేనివల్లనైతే ఈ వినికిడి శక్తి కలుగుతున్నదో, ఎత్తు శ్రోత్రం ఇదం శ్రోత్రం ఏన ఇదం శ్రోత్రం, దేని చేతనైతే ఈ చెవు శ్రుతం వింటున్నదో. చెవు చేసే పని ఏంటండి? చూడటమా, వినటం? వినటం. దేనివల్లనైతే ఈ చెవు వినగలిగే శక్తి ఉన్నదో, వింటున్నదో, అది బ్రహ్మం అన్నాడు. ఏమండి, ఏమిటండి అది అంటే? అది బ్రహ్మం అని తెలుసుకో అన్నాడు. ఇదం శ్రోత్రం శ్రుతం త్వం విద్ధి తదేవ బ్రహ్మ త్వం విద్ధి అన్నాడు. ఏదైతే చెవుతో వినదో, కానీ చెవు వినటానికి ఏది కారణమో. చూడండి లాంగ్వేజ్ ఎట్లా ఉందో. డైరెక్ట్గా చెప్పచ్చు కదా, డైరెక్ట్గా చెప్పడం కష్టం. అందుకనే గురువు కావాలి. ఎవరు డైరెక్ట్గా చెప్పలేరు, ఆ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పలేరు బ్రహ్మానికి. ఎందుకంటే అది వర్ణించశక్యం కానటువంటిది అన్నారు. ఏమిటండి ఆ వర్ణించశక్యం కానటువంటిది? ఏదన్నా ఉందా ప్రపంచంలో? అన్ని వర్ణించగలం కదా అన్నారు. నిన్ను నీవు వర్ణించుకోలేవయ్యా అన్నారు. అన్నీ వర్ణిస్తావు, కానీ వర్ణించేవాడు వర్ణించుకోగలడా? అందుకని త్వం విద్ధి ఇదం యత్ ఇదం ఉపాసతే నా, నువ్వు ఏదైతే ఇదం అంటే ఈ దేవత, ఇదం ఈ ఉపాసన దేవత, ఉపాస నీదేదైతే ఉపాసన చేస్తున్నావో ఆ దేవత, రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ దేవి కానీ అయ్యప్ప కానీ షిరిడి సాయిబాబా కానీ అన్నీ చెప్పుకోవాలి కదా. మోడర్న్ ఇప్పుడు ఎంత రకరకాల పూజలు చేస్తున్నారు కదా అందరు. మేలు మరువత్తూరు మూగాంబికై నిన్ను ఉపాసనలు ఒకటే రెండా, 33 కోటి అంటారు తమిళ్లో. 33 కోట్ల దేవతలు ఎవరైతే ఏమి ఉపాసించి, 33 కోట్ల దేవతలు అసలు బ్రహ్మం కాదుట. చూడండి కోపం రాదు, 33 కోట్ల దేవతలు జనాలందరూ పూజిస్తుంటే ఆది పోయి బ్రహ్మం కాదంటే ఏమిటి? మైట్ ఈజ్ రైట్ అని చెప్పొచ్చు కదా అన్నాడు. మైట్ ఏమిటి, రైట్ ఏమిటి? సత్యం సత్యమే కానీ 10 2 20 అని కరెక్ట్ ఆన్సర్, 10 2 30 అని చెప్పి 100 మంది చెప్తున్నారు కదండి, కాబట్టి అది రైట్ అంటారా ఏమిటి? 10 2 30 అని చెప్పి ఎవరిని చెప్తే, ఎవరిని చెప్పడం కాదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ అది చెప్తున్నారు కదండి రైట్ అన్నామండి. చాలామంది చెప్తున్నారు కదా, ఒప్పుకుంటారా చెప్పండి? అదేవిధంగా 33 కోట్ల దేవతల్ని 33 కోట్ల మిలియన్ పీపుల్ ఆర్ వర్షిప్పింగ్ అన్నా సరే వేదం చెప్తే తప్పు అంటుంది. ధైర్యం ఉండాలి. అందుకని గుంపులో గోవిందం అది కాదు రకం, గుంపులో గోవింద రకంగా ఉండకూడదు. 100 మంది చెప్పినా 1000 మంది చెప్పినా అది తప్పు అంటే తప్పే. కాబట్టి వేదం చెప్పేదేమిటి, నువ్వు ఉపాసన చేస్తున్న దేవత బ్రహ్మం కాదు. మరి ఏమిటండి ఇదన్నా? ఆ బ్రహ్మం యొక్క అంశం ఇది, అది తెలుసుకో. యత్ ఏన శ్రోత్రం ఇదగం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి, దాన్ని మాత్రమే బ్రహ్మముగా తెలుసుకోవలసినది. దేనివల్ల ఈ చెవు వింటున్నదో, ఏ శక్తి వలన అది వింటున్నదో, ఎలా వింటుంది చెవు? చెవు చెవు వెనకాల వినే శక్తి, వినే శక్తికి వెనకాల మనస్సు. మనస్సు ఏం చేస్తోంది? ఆ బ్రహ్మ చైతన్యాన్ని తీసుకొని చెవు వినే మనస్సు, దాని ద్వారా చైతన్యమైపోయి మనస్సు ఆ శక్తిని చెవుకిచ్చి ఏ వినిరా పోయి అంటుంది. మనం ఏం చేస్తున్నాం? నేను విన్నాను నేను విన్నాను అంటాం. ఎవరు విన్నారు? చెవు విన్నదా, మనస్సు విన్నదా? ఈ 3 శక్తుల వల్ల ఎలా శక్తి వచ్చింది వాటికి వినడానికి? ఆత్మ వల్ల, బ్రహ్మం వల్ల వచ్చింది. అది అర్థం. ఎంత అసలు ఈ ఉపనిషత్తును మించిన ఉపనిషత్తు ఉందా? ఒక్క ఉపనిషత్తు ఉన్నతాధికారికి ఇది ఒక్కటి చాలు. చెప్పడానికి అహం బ్రహ్మాసి. నాలుగైదు ఉపనిషత్తులు చదవలే అక్కర్లేదు, అంత డైరెక్ట్ అనమాట. ఎక్కడ ఉపాసన గాని ఎక్కడ రకరకాలుగా ఉదాహరణలు గాని కాదు, డైరెక్ట్గా అనమాట స్టేట్మెంట్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే నేదం ఎదిదం ఉపాసతే, ఈ నువ్వు ఉపాసన చేసే ఈ దేవత ఇదం ఉపాసతే అంటే, ఏ ప్రజలైతే ఆ దేవతల మీద ఉపాసన చేస్తున్నారో ఆ దేవతలు బ్రహ్మం కాదు అన్నారు. కాబట్టి నువ్వు తెలుసుకోవలసింది ఇది బ్రహ్మం అని చెప్పి చెప్తున్నారు తర్వాత శ్లోకం. అదేవిధంగా ముక్కు వాసన చూసింది ఉంది కదా, శ్వాస, ఇవన్నీ కూడా చెప్తున్నారు తర్వాత. ఒక్క ఇంద్రియం కూడా వదిలిపెట్టలా, అవన్నీ మిగతా అవన్నీ మనం అప్లై చేసుకోవాలి. 17 faculties, సో కాల్డ్ 17 faculties ఆర్ డిపెండింగ్ ఆన్ హూమ్? బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే ఎవరు? మళ్ళీ ఎక్కడెక్కడో చూడకూడదు పైన. బ్రహ్మం అంటే చైతన్యం, చైతన్యం అంటే కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ అంటే ఆత్మ. ఆత్మ ఎక్కడుందండి? లోపల ఉంది. లోపల ఎవరు లోపల ఉందండి? నేనే అది అసలు రూపం, నా రూపం ఓసి, ఒరిజినల్ కాన్షియస్నెస్. నేను ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలతో చేయబడినటువంటి ఒక గూడులో కూర్చున్నాను, ఇక్కడ ఉన్నాను. అది తెలుసుకుంటే మోక్షం. 9వ మంత్రం. యత్ ప్రాణేన ప్రాణితి ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. నేదం ఎదిదముపాసతే. తదేవ, రెండో లైన్లో తదేవ బ్రహ్మత్వం విద్ధి. తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మము, ఆ బ్రహ్మము తదేవ బ్రహ్మ. యత్ న ప్రాణితి, ఏదైతే వాసన చూడదో. బ్రహ్మము వాసన చూడదుట అంటే ఏమిటి? ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్టు, ఈ వాసన చూసేవాడు బ్రహ్మం కాదు అని అర్థం. చూసారా, నేను వాసన చూస్తున్నాను, వాసన చూస్తున్నాను అంటారేమిటి? అంటాం కదా, ఈ వాసన చూసేవాడెవరు? బ్రహ్మం కాదు. కానీ ఈ వాసన చూడడానికి కారకుడెవరో, ఈ వాసన చూసే శక్తి ఏన ప్రాణ ప్రణీయతే, దేని వలనైతే, ఏ చైతన్యం వలనైతే, ఏ బ్రహ్మం వలనైతే ఈ యొక్క ప్రాణము అంటే ముక్కు, ఇక్కడ ప్రాణ అంటే పంచప్రాణాలు ఉన్నాయి కదండి మనకు, అందులో ముఖ్య ప్రాణం ఒకటి ఉంది కదా, ఆ ముఖ్య ప్రాణాల్లో గాలి తీసుకోవడం, విడవటం, ఇది ముఖ్య ప్రాణం. సమాన ప్రాణం అంటే ఆహారాన్ని జీర్ణం చేసుకునే ప్రాణం సమాన ప్రాణం. శరీరంలో రక్తం అంతా వ్యాపించడానికి ఉపయోగపడే ప్రాణం వ్యాన ప్రాణం. కాబట్టి వెక్కిళ్ళన్నీ వచ్చేటప్పుడు పనిచేసే ప్రాణం ఉదాన ప్రాణం. మలినాలన్నీ బయటికి పంపించేటటువంటిది అపాన ప్రాణం. ముఖ్య ప్రాణం ఏమిటంటే గాలి తీసుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, ఇది ముఖ్య ప్రాణం. రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశం అంటారు. చూసారా, ఊపిరితిత్తులు, ఊపిరితిత్తులు ఎక్కడికన్నీ కనెక్షన్ ఉన్నాయి, కిడ్నీగా ప్యాంక్రియాస్గా ఊపిరితిత్తులు ఉన్నాయి కదా. ఊపిరితిత్తులు అంటే తెలుసు కదా, లంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ శ్వాసకోశం, ఊపిరితిత్తులు, ఈ యొక్క కోశం ఎక్కడికి కనెక్షన్ ఉంది? ముక్కుకి. గాలి ఇక్కడి నుంచి అయితే పోతుంది లోపలికి, బయటకు వచ్చేది ముక్కులిచ్చే నోస్ అంటాం దీన్ని, ఘ్రాణ ఇంద్రియం. ఈ ఘ్రాణ ఇంద్రియం బ్రహ్మం, ఈ ఘ్రాణ ఇంద్రియంతో నోస్తో గాలి తీసుకోదుట. గాలి తీసుకుండేవాడు బ్రహ్మం కాదు, గాలి తీసుకోవడానికి సాధారణపడేవాడు, హెల్ప్ చేసేవాడు బ్రహ్మంట. ఆయన గాలి తీసుకోడు, కానీ మనం గాలి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అది ఏన ప్రాణ ప్రణీయతే, ఎవరి ద్వారానైతే ఈ యొక్క ప్రాణం, ముఖ్య ప్రాణం, శ్వాసకోశాలు కనెక్షన్ ఉన్నటువంటి ఈ ముక్కు గాలి తీసుకుంటున్నదో, శ్వాస తీసుకుంటున్నదో, ఎవరి సపోర్ట్ వల్ల, ఎవరి ఆధారం వల్ల, ఎవరి సహాయం వల్ల, ఎవరి ఆసరా వల్ల తీసుకుంటుందో అది బ్రహ్మం. కానీ ఆ బ్రహ్మ శ్వాస తీసుకోడు, శ్వాస తీసుకోవడానికి సహాయం చేస్తాడు. అది ఆయన అప్పు తీసుకోడు, అప్పు ఇప్పిస్తాడు అన్నమాట, అప్పు తీసుకోవడానికి సహాయం చేస్తాడు. అదేవిధంగా తదేవ బ్రహ్మత్వం విద్ధి యత్ న ప్రాణితి, ఏన ప్రాణేన, ప్రాణేన, ప్రాణేన అంటే ముక్కుతో అని అర్థం. ముక్కుతో గాలి తీర్చుకోదుట ఈ బ్రహ్మం, ఆత్మ లేకపోతే బ్రహ్మం ఈ ముక్కుతో గాలి తీసుకోదు, కానీ ముక్కు గాలి తీసుకునేటట్లుగా సహాయపడుతుంది. అప్పా తెలుగులో చెప్తుంటే తమాషాగా ఉంటుంది, ఇప్పుడు రెండుసార్లు చెప్పా ఇంగ్లీష్లో, బట్ ఇది వెన్ తెలుగు యూఆర్ టీచింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది, అర్థమవుతుందో లేదో తర్వాత సంగతి. బ్రహ్మం అనేటువంటిది ముక్కు అనేదాంతా గాలి తీసుకోదండి, కానీ ముక్కు గాలి తీసుకునేటట్లుగా సహాయపడుతుంది. అంటే ఏమిటి, ముక్కు, ముక్కు వెనకాల గాలి తీసుకునే శక్తి, గాలి తీసుకునే శక్తి వెనకాల మనస్సు, మనస్సుకి వెనకాల ఆత్మ, ఆత్మ అదే బ్రహ్మం. అదేం చేస్తుంది, మనస్సుకి చైతన్యాన్ని ఇచ్చి ఆ మనస్సు ఏం చేస్తుంది, గాలి తీసుకో ముక్కు మూసుకుని చచ్చిపోతావు అంటుంది మనస్సు. కాస్త గాలి తీసుకో, వెలుతురు గాలి ఉన్న చోట కూర్చో, గాలి తీసుకోలేకపోతే మనిషికి అనారోగ్యం అని చెప్పి మనసు చెప్తూ ఉంటుంది ముక్కుకి. మనసు ఎలా చెప్పిందండి, బ్రహ్మ సహాయంతో చెప్పింది. చైతన్యం అయింది కదా మనస్సు, మనసు జడం కదా, బయ్య దాని అంతట తానుగా మనసు పనిచేయలేదు, జడం. జడం అంటే ఏమిటండి, అసలు జడం 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 అంటారు ఎప్పుడు అన్నారు, జడం అంటే ఏమి లేదు, డెస్క్ ఉంది కదా, డెస్క్ ఉంది కదా, ఆ డెస్క్కి తన డెస్క్ అని తెలుసా, కదులుతుందా డెస్క్, కదిలితే ఇంకా నా పని ఏముంది, పుస్తకం పెట్టుకోలేను, అది కదలలేదు, తనకు డెస్క్ అని తెలియదు. అదేవిధంగా మనస్సు కూడా ఇది జడం అన్నమాట, తన ఉనికిని తను తెలుసుకోలేనటువంటిది జడం. కాబట్టి మనసు కూడా తను మనస్సు అని తెలియదు మనస్సుకి, మనసును తెలుసుకునేవాడు వేరు, మనస్సు పనిచేసేటట్లు చేసేవాడు వేరు, ఎవరు, ఆ బ్రహ్మం. కాబట్టి జడమైన మనస్సు నేనని చెప్పుకోవడం మంచిదా, ఈ మనస్సు పనిచేయడానికి ఏ బ్రహ్మం అయితే ఉన్నాడో ఆ బ్రహ్మం నేనని చెప్పుకోవడంలో గొప్పతనం ఉందా చెప్పండి మీరు. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఒకసారి, జడమైనటువంటి మనస్సు, ఏ మనస్సు అయితే జడము డెస్క్ లాంటిది అనమాట, అటువంటి మనస్సు నేనని చెప్పుకోవడంలో ఆనందమా మీకు, డిపెండెంట్గా ఉన్న మనస్సు, ఆధారపడి ఉన్నది ఒకళ్ళ మీద, అటువంటి మనస్సు నేనని చెప్పుకోవడం ఇష్టమా మీకు. కానీ ఏ మనస్సుకైతే ఆధారభూతుడైనటువంటి బ్రహ్మ ఉన్నాడో, ఏ మనస్సునైతే పనిచేయిస్తున్నాడో ఆ బ్రహ్మ నేనని చెప్పుకోవడంలో ఆనందమా మీరు చెప్పండి ఇప్పుడు నాకు. ఎందులో ఆనందం ఉంది, ఆ బ్రహ్మమేమో స్వతంత్రుడు, దీనికి మనస్సుకి ఆధారభూతుడు, మనస్సు బ్రహ్మం మీద ఆధారపడితేనే పనిచేస్తుంది, కానీ బ్రహ్మము మనసు మీద ఆధారపడకుండా కూడా స్వతంత్రుడు, చైతన్యం ఎప్పుడూ ఉంటుంది, కానీ మనస్సు చైతన్యంగా ఉండలేదు బ్రహ్మం కనుక లేకపోతే. ఇప్పుడు చెప్పండి, ఆ ఈ రెండిట్లో ఏది మీరని చెప్పుకోవడానికి ఇష్టపడతారు, మనస్సా బ్రహ్మమా? అదే అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు అర్థమైందా, అట్లా ఓనప్ చేసి చెప్పడమే, నేనే ఆ బ్రహ్మాన్ని అని చెప్పడమే అహం బ్రహ్మాస్మి జ్ఞానం. అర్థమైందా, బానిసత్వంలో ఉండేవాడు, ఒకడి మీద ఆధారపడేవాడు, స్వతంత్రుడు కాని వాడిని ఎవరిని పెళ్లి చేసుకుంటారా, ఎవరిని, ఆ అమ్మాయి అని ఇష్టపడుతుందండి పెళ్లి చేసుకోవడానికి, ఇండిపెండెంట్గా ఉండేవాడు, తనకు తను సంపాదించుకోగలిగిన వాడు, తన కాళ్ళ మీద తను నిలబడగలిగిన వాడిని అయితే ఇష్టపడుతుంది అమ్మాయి. ఎందుకు అబ్బాయి అమ్మాయి వచ్చారు ఇప్పుడు, పెళ్లి పెళ్లి సంగతి ఏం వచ్చిందంటే, ఏదో వచ్చింది జ్ఞాపకం చెప్తాను, ఏ అమ్మాయి ఇష్టపడదు కదా, స్వతంత్రంగా తనకు తానుగా సంపాదించుకోగలిగిన వాడు, ధైర్యంగా ఉండేవాడు, పది మంది తన మీద ఆధారపడేటట్లుగా ఉండేవాడిని చూసి అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అట్లాగే ఈ ముముక్షువు అనే పెళ్లి కొడుకు, ముముక్షు అయినవాడు అని పెళ్లి కూతురు అనుకోండి, చేసుకునే జ్ఞానం పొందాలి మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి ఈ పెళ్లి కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? వివాహం చేసుకోవడం అంటే ఏమీ లేదు, ఇష్టపడటం. ఎవరిని ఇష్టపడుతుంది? స్లేవ్గా బానిసగా ఉన్నటువంటి జడమైనటువంటి మనసుని ఇష్టపడుతుందా ఈ ముముక్షు అనేటువంటి వధువు? ఇదంతా మన వర్ణన, ఎక్కడ చూడవు అక్కడి పుస్తకాల్లో. ఈ మనస్సుకి మాస్టర్ అయినటువంటి, ఆధారమైనటువంటి, ఈ మనసు పనిచేయడానికి ఏదైతే శక్తి ఉన్నదో ఆ బ్రహ్మాన్ని ఇష్టపడుతుందా చెప్పండి? తెలియగల అమ్మాయి అయితే, అంటే తెలియగల ముముక్షు అయితే అని అర్థం, వధువు అయితే మనసుని ఇష్టపడుతుందా? కాబట్టి మీరందరూ తెలియగల వాళ్ళు గనక, తెలివైనటువంటి ముముక్షులైన వధువులు గనక, ఊరికే ఎగ్జాంపుల్ అండి, ఓకే ఎక్స్టెండ్ చేయవాకండి. ముముక్షులు అంటే తెలివైనటువంటి ముముక్షులైన వధువులు కనుక ఎవరిని వివాహం ఆడాలి? బ్రహ్మాన్నే మనసునే, బ్రహ్మాన్ని. బ్రహ్మాన్ని వివాహం ఆడడం అంటే ఏమిటండి? నేను ఆ బ్రహ్మాన్నని చెప్పడం, ఆ బ్రహ్మం మెళ్ళ వెళ్ళి మాల వేయాలి. అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడు? తాడి కడతాడు. అది పరమాత్మ జీవాత్మ ఐక్యం, గట్టి మేళం అంటారు. పెళ్లిలో కూడా గట్టి మేళం గట్టి మేళం అంటారు. గట్టి మేళం అంటే ఏమిటి? వధూవరుల సమాగమం అన్నమాట. వాళ్ళ దగ్గరికి రావడం వల్ల వివాహం చేసుకోవడం వల్ల మాల వేసుకుంటారు. అట్లాగే బ్రహ్మం కూడా, మనం ఎప్పుడైతే బ్రహ్మం దగ్గరికి వెళతామో, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తామో, ఆ బ్రహ్మం ఈ ముముక్షు అనే వధువు మెడలో తాళి వేస్తా, తాళి కడతాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? మాల వేస్తుంది. అందుకని బ్రహ్మాన్ని వరించాలి మనం. బ్రహ్మ బాగుందా వివాహం? ఇలా చెప్తే నాకు జ్ఞాపకం ఉంటుంది అవునని. బ్రహ్మ అనే వరుణ్ణి, జీవన్ముక్తుడనేటువంటి వివేకి వధువు వరించాలి. వరిస్తే నేను ఇష్టపడ్డాను మిమ్మల్ని అంటే ఆ బ్రహ్మం మన దగ్గరికి వచ్చి మనల్ని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకోవడం అంటే ఏమిటంటే సమస్యలన్నీ పోయినట్లు. అక్కడ మామూలు వివాహంలో సమస్యలు పెరుగుతాయి, కానీ ఇక్కడ వివాహంలో సమస్యలు పోతాయి. అర్థమైందా? అది అందుకని చెవులు కళ్ళు ముక్కులు అన్నీ వినడానికి, ఆ బ్రహ్మానికి ముక్కు కళ్ళు చెవులు ఏం లేవు, వినడు, వాసన చూడడు, గాలి తీసుకోడు, కానీ వీటన్నింటినీ పనిచేయడానికి కారణం ఆయన, ఆధారం అన్నమాట, స్వతంత్రుడు. ఇవన్నీ కూడా కొద్ది రోజులు పనిచేస్తే కొద్ది రోజులు పనిచేయవు, ఉన్ననాడు పనిచేసే రోజులు ఆ బ్రహ్మ యొక్క చైతన్యాన్ని ఆధారంగా తీసుకోవాలి. అది ఎంత విషయం ఉంది తెలుసా? తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఇట్లా కాకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆ గుళ్ళు తిరిగి ఈ గుళ్ళు తిరిగి గోపురాలు తిరిగి తిరుగు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు తిరుగు గుళ్ళు గోపురాలన్నీ. 85వ ఏట కూడా పోలేక నడవలేక ఎక్కలేక కాశీకి పోయి ఎంత కష్టపడ్డా అని తెలుసా? స్టూడెంట్స్ అందరు స్వామిని ఇంకెక్కడికి తీసుకుపోవాలని, క్లాసే మాత్రమే అని వాళ్ళ చేత చెప్పించా. క్లాసుకి వెళ్ళి వింటే చాలు, ఇంకెక్కడికి వద్దు. ఎందుకు కష్టం? ఉపాసన అంటే అంతే మరి. కాశీ విశ్వనాథుడు చూడాలి, ఎక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి అంటే 40 ఏళ్ళ వరకు. అందుకే మన వాళ్ళు చిన్న వయసులో పుణ్యక్షేత్రాలని చూసిరా నాయన, తర్వాత కదల్లేవు నువ్వు అని చెప్తే వీళ్ళేం చూస్తున్నారు ఇప్పుడు 40 ఏళ్ళ 50 ఏళ్ళ దాకా ఉన్న ఎంజాయింగ్ ద లైఫ్. 60 60 70 80 వచ్చేటప్పటికి ఆ ఊళ్ళు చూడాలి, ఈ ఊళ్ళు చూడాలి. ఏమండి, కాశీకి పోయిస్తే రామేశ్వరం బొమ్మంటారు, రామేశ్వరం పోయిస్తే మళ్ళీ కాశీ బాగుంటారు, 5 సార్లు పోవాలట. ఏమంటే 5 సార్లు వెళ్ళేటప్పటికి మన పని అయిపోతుంది. ఇంకా అనుకోకుండా మళ్ళీ రామేశ్వరం వెళ్ళాను నేను మొన్న పోయిన నెల. ఎందుకంటే కాశీకి వెళ్ళాను, ఆయన రప్పించుకున్నాడు ఏమో భగవంతుడు, వెళ్ళి రావడం జరిగింది. అందుకని 70 80 ఏట తీర్థయాత్ర చేయడం అనేది మహాకష్టం. కానీ చూడాలి చూడాలని పరిగెడుతుంటే నేనేం చేసేది వాళ్ళని, రాండి అన్నాను. ఆమెను మెట్లు ఎక్కేటప్పటికి అయిపోయింది పని. ఒక్కొక్క చోట ఎంతెంత దూరం నడిచామంటే నాకే ఆశ్చర్యం వేసింది. అసలు వీళ్ళందరూ ఎలా నడిచారా, ఎట్లా వచ్చారా అని. 80 ఏళ్ళు ఆయన, 75 80 ఎంత, అదే కేటగిరీ జాస్తి ఎక్కువ. వాళ్ళందరూ మరి ఏ శక్తితో ఎట్లా నడిచారో, వచ్చి చేరే వరకు నేను ఇక్కడే కూర్చున్నా. అందరూ వచ్చారు, ఫోన్ చేసి మరీ ఊరికి వెళ్ళా. తర్వాత ఇంత కష్టం. అందుకని ఉపాసన పూజలు ఇవన్నీ శ్రమతో కూడినటువంటిది. అదే జ్ఞానం అయితే ఎంత హాయి, హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని సోమవారం సోమవారం వచ్చి కూర్చొని కొద్ది రోజులు వింటే ఆ జ్ఞానం మనకు వచ్చేసింది. ఇంక అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని చెప్పి చెప్పాను కదా, పూరి పూరి జ్ఞాపకం ఉందా? నూనెలో వేస్తే తిరుగుతూనే ఉంటుంది, ఎంతసేపు అది ఉబ్బే వరకు తిరుగుతుంది, పూరణం అనమాట. కంప్లీట్ అయ్యే వరకు గిడగిడగిడిన అంటే చుట్టూ తిరుగుతుంటూ ఉంటుంది. ఒకసారి పూరణం అయిందంటే ఇంకా తిరుగుతుందా? తిప్పినా తిరగదు, అక్కడే నుంచి ఉంటుంది. అది మనిషి కూడా అంతే. ఆత్మజ్ఞానం కలిగితే అది చూడాలి ఇది చూడాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం పోతుంది మనిషిని. అది చూడలేదండి, మీరు అక్కడ తీసిపోతారా అని అడుగుతారు కొంతమంది. ఏమంటే స్వామిని నెక్స్ట్ ఇయర్ అక్కడికి తీసుకుపోతారా మీరు అని అడుగుతుంటారు. ఇంకెక్కడికి తీసుకుపోవాలని చెప్తాను. మనిషికి ఇంకా అక్కడక్కడ చూడాలని కోరికలు. మనిషికి ఎంత వెళ్ళినా తృప్తే ఉండదు, చూసారా? జ్ఞానం కలగనంత వరకు తృప్తి ఉండదు మనిషికి. ఎక్కడో ఏదో ఉంది అని చెప్పి మా చిన్నప్పుడు మా నాన్నగారు అంటుండేవారు. మేము చాలా చిన్నపిల్లలం, అందరు వచ్చి అడుగుతుండేవారు, ఏంట్రా ఎక్కడికి వెళ్ళవు, అవి ఇవి చూసి రావచ్చు కదా, తీర్థయాత్రలు చేయొచ్చు అని చెప్పి అంటుండేవారు. ఎక్కడికి పోరు. ఆయన వృత్తి ఏమిటో వైద్య వృత్తి చేస్తుండేవారు, ప్రతి క్షణం భగవద్గీత చదువుతుండేవారు. ఎందుకు జ్ఞాపకం వచ్చింది సడన్గా చెప్తున్నా. అందరు అడిగేవాళ్ళు అనమాట, ఏ ఊరు వెళ్ళి ఎరగరు ఆయన, ఏ తీర్థయాత్రలు చేశారు కదా. అడిగితే ఎవరన్నా అని చెప్తే అనేవాళ్ళు, ఏముందిరా అక్కడ, అక్కడ ఉన్నవాడే కదా ఇక్కడ ఉన్నాడు మనస్సులో, ఆ పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు, ఏముంది అక్కడ అనేవారు ఆయన. అప్పుడు ఆయన అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు, తర్వాత తెలిసింది ఏముంది అక్కడ అని. కాబట్టి ఆయనకి వెళ్ళాలని ఏ రోజు కూడా ఆయన తాపత్రయపడలే మనిషి. ఒక్కొక్కడికి అలా ఉంటుంది మనిషికి. ఒక్కొక్కడికి చూసిన చోట 10 సార్లు చూస్తాడు. నేను 5 సార్లు మానస సరోవరం వెళ్ళొచ్చానంటాడు ఒక ఆయన, 5 సార్లు ఎందుకంటే మానస సరోవరానికి. చూడండి, మానస సరోవరం అంటే మాటలా, ఒకసారి మోయించేటప్పటికి అయిపోతుంది పని, కానీ 5 సార్లు పోయినట్ట. 5 సార్లు రామేశ్వరం చెప్పుకుంటారు వచ్చి పైగా. 10 సార్లు పోయినానండి నేను. అదే మనిషికి తృప్తి ఉండదు, ఇంకా ఇంకా వెళ్ళాలంటుంది. ఎందుకంటే ఉపాసన పిచ్చి అనమాట. ఇది ఉపాసన, నా దేవుడు నా ఇష్టదేవత, నేను అక్కడికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రం మొదట్లో ఉండాలి. అవసరమే, చాలా అవసరం. ఆ ఉపాసనే గమ్యం కాదు, ఊళ్ళని తిరగడం కాదు, ఇక్కడ కూర్చో ఆలోచించు నిధి ధ్యాసనం చేయని చెప్తుంది శాస్త్రం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన ప్రాణ ప్రణీయతే, దేనివలనైతే ఈ గాలి శ్వాసకోశం పనిచేస్తున్నదో, దేనివలనైతే గాలి తీసుకుంటున్నదో ఈ ముక్కు, అది బ్రహ్మం అని తెలుసుకో ఓ మై డియర్ శిష్య అని గురువుగారు పాపం చెప్తున్నారు. అంతేగాని ఈ మనం ఉపాసన చేసే లోకంలో ప్రజలు చేసే ఉపాసన చేసే దేవతలు కాదు బ్రహ్మం. వాటికన్నిటికి ఆధారమైనటువంటి వాడు ఎవడున్నాడో ఆయన బ్రహ్మం. ఆయన ఎక్కడున్నాడని తెలుసుకున్నాం మనం, మనలోనే చైతన్య స్వరూపంలో ఉన్నాడు. నేను నేను అహం 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 అనే రూపంలో ఉన్నాడు అని చెప్పి మొదటి అధ్యాయాన్ని గురువుగారు పూర్తి చేశాడు. ఆ బ్రహ్మం అంటే ఏమిటి? గురువుగారికి ఇప్పుడు ఎదురు చూస్తున్నారు శిష్యుడి వైపు. అర్థం చేసుకున్నాడా లేదా? అర్థం చేసుకున్నాడా సరిగ్గా, లేకపోతే నేను చెప్పింది వేరేగా అర్థం చేసుకున్నాడా, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేదా? ఈ 3 కదండి, ఏదో ఒకటి. 3 రకాలండి విద్య చెప్పిన తర్వాత పూర్తిగానే అర్థం అవ్వాలి, లేదా అసలు అర్థం కాకుండానే ఉండాలి, లేదా తప్పుగానే అర్థం చేసుకుంటాడు. ఈ 3 కాకుండా ఇంకేదన్నా ఉందండి? ఎదర్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ టోటల్లీ పర్ఫెక్ట్లీ, ఆర్ హీ కెనాట్ అండర్స్టాండ్, హీ డు నాట్ అండర్స్టూడ్ అని, టోటల్లీ నాట్ గ్రహించలేదు అని అర్థం. లేకపోతే ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకున్నాడని అర్థం. శంకరాచార్యులు వారు రాస్తారు భాష్యంలో. ఎందుకంటే గురువుగారు అంత చెప్పిన తర్వాత ఎదురు చూస్తాడట శిష్యుడు ఎలా అర్థం చేసుకున్నాడా అని చెప్పి ఆ శిష్యుడు ముఖంలోకి చూస్తూ ఉంటారు. వీడు నేను చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకున్నాడా, లేకపోతే వేరే విధంగా అర్థం చేసుకున్నాడా, లేకపోతే అసలు అర్థమే కాలేదా? అందుకని ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటుంటా అప్పుడప్పుడు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఐ హ్యావింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ అంట. ఎవరు మాట్లాడరు అంటే 2 లక్షణాలు, పూర్తిగా అర్థమైన ప్రశ్నలు ఉండవు, అసలు అర్థం కాకపోయినా ప్రశ్నలు ఉండవు. ఇఫ్ యు అండర్స్టాండ్ ఆల్సో నో క్వశ్చన్, యు డోంట్ అండర్స్టాండ్ ఆల్సో నో క్వశ్చన్. రెండింటికి ఒకే రకంగా ఉంటుంది ఫేస్. ఏం చెప్పాలి, ఇంకా అంతే వాడి ప్రారంభం అది. అందుకని గురువు ఆల్సో హెల్ప్లెస్. గురువు జ్ఞానం ఇవ్వడం వరకే, చెప్పడం వరకే. అది వాడి యొక్క పూర్వజన్మ పుణ్యం ఎలా అర్థం చేసుకుంటాడు. అలాగే ఇంద్రుడు విరోచనుడు, ఇంద్రుడేమో దేవతల రాజు, విరోచనుడు అనమాట రాక్షసులకి రాజు. వీళ్ళిద్దరు కలిసి మన ఇద్దరు బ్రహ్మాని గురించి తెలుసుకుందామని చెప్పి ఆ హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాజీ దగ్గరికి, నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మాజీ దగ్గరికి వెళ్ళి, ఏమండి మాకు కొంచెం బ్రహ్మం గురించి చెప్పండి అన్నాడు. అంటే ఈ హిరణ్య గర్భుడికి ఈ విరోచనుడైనటువంటి రాక్షసుడు అన్నాడు కదా, రాక్షసుడు కదా, రాక్షసుల వైపు వాడు కదా, వీడికి ఎందుకు బ్రహ్మం గురించి చెప్పటం? అసలే వీడికి ఏమైనా సాధన చతుష్టయ సంపత్తి ఉందా, ఏమైనా అర్హత ఉందా? అందుకని ఏం చెప్పాడు హిరణ్య ఆయన హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మాజీ చతుర్ముఖ బ్రహ్మ ఏం చెప్పాడంటే, ఈ శరీరమే ఆత్మ అని చెప్పి చెప్పి పంపించాడు. ఈ దేహమే ఆత్మ అని ఇద్దరికి, ఇంద్రుడికి విరోచనుడికి, ఇద్దరికి చెప్పంగానే ఆహో దేహమే కదా ఆత్మ అని చెప్పి ఇద్దరు వచ్చేసారు. వచ్చిన తర్వాత విరోచనుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలే, అంటే దేహం ఎట్లా ఆత్మ అవుతుందని చెప్పి సందేహం కూడా రాలే. అందరికి పోయి రాక్షసులకు పోయి చెప్పాడు, నేను బ్రహ్మదేవ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను, ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నాను, ఆ బ్రహ్మాజీ ఏం చెప్పాడంటే ఈ దేహమే ఆత్మని చెప్పాను, కావో పివో మజా కరో తిను తాగు తందనాలు ఆడు అన్నాడు అన్నాడు అని చెప్పేటప్పటికి రాక్షసులందరూ ఏముంది, ఇంకా విరోచనుడు పెద్ద ఆయన, మన వాళ్ళల్లో అంత బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చాడు, ఈ దేహమే బ్రహ్మని చెప్పా అని చెప్పి ఆ బ్రహ్మం చెప్పాట, ఆ చతుర్ముఖ బ్రహ్మ చెప్పాట, ఇంకేముందని చెప్పి అందరూ సురపానం అనమాట, తాగుతూ కూర్చున్నారు ఆనందంగా. కానీ ఇంద్రుడు దోమలు వస్తూ వస్తూ ఆయన అటుపోవాలి కదా స్వర్గం వైపుకి, పోతూ పోతూ ఇదేంటబ్బా దేహం ఎట్లా ఆత్మ అవుతుంది, ఆత్మ నిత్యం అని చెప్పి విన్నాను నేను, ఈ దేహం కొద్ది రోజులే కదా ఉండేది, ఇది శాశ్వతంగా ఉండదు కదా, అటు నిత్యమైన ఆత్మ ఈ దేహం ఎట్లా అవుతుంది, అనిత్యమైన దేహం అని చెప్పి సందేహం వచ్చింది. సందేహం వచ్చి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళాడు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఏమిటండి ఏం చెప్పారు మీరు, మళ్ళీ చెప్పండి ఒకసారి అన్నాడు. అవునయ్యా దేహమే ఆత్మని చెప్పాను కదా అని అన్నాడు. అందులో నాకు సందేహం ఉందండి అన్నాడు. ఏమిటి సందేహం అన్నాడు. ఆత్మ నిత్యం, బ్రహ్మం నిత్యం అని చెప్పన్నారు కదండి, శాశ్వతంగా ఉంటాడని కదా విన్నాను, కానీ దేహం అనేటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది, అనిత్యంగా ఉంటుంది, దీనికి అన్ని లోపాలే కదా, ఆ ఆత్మకి ఏమీ లోపం లేదు, అనిత్యం కాదు శాశ్వతం అని చెప్పారు, అటువంటి ఆత్మ ఈ దేహం ఎట్లా అవుతుందండి, రెండు కాంట్రడిక్షన్గా ఉన్నాయి అని అడిగితే, ఆ కూర్చో చెప్తా అన్నారు. చూసారా, అందుకని గురువు కూడా పరీక్ష చేస్తాడు. నిజంగా వీడికి ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వస్తాడు కదా తిరిగి, వాడికి బుద్ధి ఆలోచించే శక్తి ఉంటే వెనక్కి వస్తాడు కదా తిరిగి. ఆ రోజులు అట్లా ఉండేవాళ్ళు గురువు, నాలాగానా ఇప్పుడే మొత్తం చెప్పేస్తాం ముందే, క్వాలిఫికేషన్ ఉందా లేదా చూడకుండా ఏదో చెప్తూ పోతూ ఉన్నాం, మా పుణ్య ప్రారంభం మీ పుణ్య ప్రారంభం, అది మంచిగా మేము చెప్పి మీరు వింటే ఆ జ్ఞానం కలిగితే ఈ జన్మ సార్థకం, లేకపోతే ప్రారంభం దా బ్యాడ్ ప్రారంభం. అందుకని మంచి శిష్యులు దొరకడం, ఆ శిష్యుల్లో కూడా ఎంతోమంది శిష్యులు రావడం ముఖ్యం, ఫస్ట్ థింగ్. ఆ వచ్చే వాళ్ళందరిలో కూడా మంచి సాధన సంపత్తులై ఉండడం, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాళ్ళై, తీవ్రమైన ముముక్షువులు అయి ఉండాలి, వైరాగ్యం కలిగి ఉన్న వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళల్లో కూడా శ్రద్ధగా వినేవాళ్ళై ఉండాలి, ఆ వినేవాళ్లలో కూడా సరిగా అర్థం చేసుకునేవాళ్ళై ఉండాలి, ఆ అర్థం చేసుకునే వాళ్ళల్లో కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలి. అర్థమైందండి అంటాడు. అరే ఏమర్థమైందయ్యా అంటే, చెప్పిన దానికి వేరే దానికి వేరేగా ఉంటే అర్థమైన విషయం ఎట్లా ఉంటుంది, మీరు చెప్పిందే నాకు అర్థమైంది, నాకు అర్థమైందే మీరు చెప్పింది అని ఉండాలి కదండి, అప్పుడు ఆ గురువుగారికి సంతోషం. అందుకని ఇక్కడ గురువుగారు టెస్ట్ చేస్తారు, ఈ స్టూడెంట్కి అసలు నిజంగా అర్థమైందా లేదా అని. అంటే గురువుగారు అడుగుతున్నారు ఈ మొదటి మంత్రంలో రెండవ ఖండంలో, ఏ శిష్యుడా ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా నీకు, మొదటి ఖండంలో ఇవన్నీ చెప్పాను, బ్రహ్మాన్ని గురించి చెప్పాను, నువ్వు వెనక బ్రహ్మం నీకు తెలుసు అంటే, ఒకవేళ నీకు బ్రహ్మం నేను తెలుసుకున్నాను అని నువ్వు చెప్తే నాకు, ఇప్పుడేం చెప్పాలి, ఏమండి కేనేషితం పతతి ప్రేషితం మనహ అని చెప్పి ఆయన శిష్యుని అడిగాడు. దేనివల్ల ఈ మనసు ప్రేరేపింపబడుతున్నది? ఆ బ్రహ్మం వల్ల అని చెప్పి చెప్పారు గురువు గారు. చెప్పిన తర్వాత నేను తెలుసుకున్నాను అని శిష్యుడు అన్నాడు అనుకోండి. ఒకవేళ మీరు చెప్పిన బ్రహ్మాన్ని నేను తెలుసుకున్నానండి అని అన్నాడు అనుకోండి, అనాలి కదా. అలా గనక నువ్వు అంటే నీకు తెలియలేదు అని అర్థం. ఇదేమిటండి, చూడండి ఎలా ఉందో. ఇంత చెప్పిన తర్వాత గురువుగారి ఆశ ఏమిటి? శిష్యుడు వచ్చి నేను తెలుసుకున్నానండి అని చెప్పాలి. మీరు చెప్పిందంతా నాకు అర్థమైందండి, నేను తెలుసుకున్నాను బ్రహ్మాన్ని అని కదా చెప్పాలి న్యాయంగా. ఏ శిష్య, నువ్వు గనక అలా సమాధానం చెప్తే, నువ్వే కాదు ఎవరైనా సరే, ఏ శిష్యుడైనా గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్య విన్న తర్వాత నేను తెలుసుకున్నానండి బ్రహ్మాన్ని అని అన్నాడనుకో, వాడికి తెలిసింది చాలా అల్పం. ఆ దేవతల్లో బ్రహ్మాన్ని తెలుసుకున్నానండి, నాలో బ్రహ్మాన్ని కూడా తెలుసుకున్నాను అన్నాడనుకో, తెలుసుకున్నది అల్పం, అసలు బ్రహ్మాన్ని తెలుసుకోలేదు అని అర్థం. శిష్యు గురుగారు చెప్తారు, దభ్రమే వాపి నూనం అని చెప్పబోతున్నారు. అప్పుడు గురువుగారు చెప్పగానే శిష్యుడు ఏం చెప్పాలి ఆన్సర్ అది చెప్తాడు చూడండి. ద ఇంజీనియస్ ఆన్సర్ గివెన్ బై ద స్టూడెంట్ ఇన్ దిస్ మంత్ర, ద ఫేమస్ మంత్ర, చాలా ముఖ్యమైనటువంటి మంత్ర ఈ మంత్రం. చదువుతాం మొదటి మంత్రం రెండవ ఖండం. ఎది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్థ బ్రహ్మణోరూపం యదస్య త్వం యదస్య దేవేషు అథను మీమాంస్యమేవ తే మన్యే విదితం. ఇంతకు గురువు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఉంది ఇందులో, శిష్యుడు చెప్పిన ఆన్సర్ ఉంది, రెండు ఉన్నాయి ఇందులో. గురువు గారు టీచింగ్ అంతా ఇచ్చిన తర్వాత, విద్యంతా బోధించిన తర్వాత గురువు గారే చెప్పిస్తున్నారు ఏమని, ఇఫ్ నువ్వు గనక నాకు తెలుసు అని బ్రహ్మని చెప్పావంటే నీకు తెలియదు అని చెప్పి అన్నారు అంటున్నారు. అంటే ఆయన ముందుగానే ఊహించారు వీడేం చెప్పబోతున్నాడు అని. అందరం ఏదేం చెప్తామండి, మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చి మ్యాథ్స్ చెప్తే సమ్స్ చెప్తే నాకు అర్థమైందండి నేను తెలుసుకున్నానండి అంటాడు కదా అబ్బాయి. కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ మ్యూజిక్ కానీ డాన్స్ కానీ నాకు అర్థమైందండి నేను తెలుసుకున్నాననే కదా చెప్తాం మనందరం. అదేవిధంగా ఈ శిష్యుడు కూడా ఏం చెప్పాలి, ఏం చెప్తాడు అని గురువుగారికి తెలుసు. నాకు తెలిసిందండి బ్రహ్మం అంటాడు టక్కన. అనే లోపలే గురువుగారు చెప్తున్నారు, ఏది మన్యసే, ఒకవేళ, ఏది అంటే ఒకవేళ, ఇఫ్ సపోజ్ అని అర్థం. మన్యసే అంటే నువ్వు గనక అనుకుంటే, నువ్వు గనక ఆలోచిస్తే, నువ్వు ఈ విధంగా చింతిస్తే, మను ధాతు మన్యసే, నీ చేత గనక ఈ విధంగా చింతింపబడితే, నీ చేత ఈ విధంగా ఆలోచింపబడితే, ఏ విధంగా సువేద నేను బాగా తెలుసుకున్నాను. సు అంటే సమ్యక్ బాగా అని అర్థం. వేద తెలుసుకోవడం, విద్ అంటే టు నో, తెలుసుకున్నాను నేను ఈ బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అని గనక నువ్వు అనుకుంటే, ఆ పోయి చెప్పనే లేదు ఇంకా శిష్యుడు పాపం చెప్పకముందు ఈయనే అంటే ఆ గురువు గారికి ఎంత ఈ విద్యను ఇవ్వాలనేటువంటి దాంట్లో ఎంత నిష్ట ఉంటే ఆయన ఆ విషయంగా చెప్తారు. చెప్పాను కదా వెళ్ళిరా అని అనలే గురువు గారు. ప్రాణేన ప్రాణితి బ్రహ్మత్వ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం విప్పం ఎదిదో ఉపాసిత అని చెప్పి వెళ్ళిరా నాయన అనొచ్చు కదా. వెళ్ళిరా నాయన అనకుండా వాడు చెప్పబోయింది నేను తెలుసుకున్నానండి బ్రహ్మం ఎక్కడ చెప్తాడో చెప్పకముందే ఒకవేళ నువ్వు గనక నేను తెలుసుకున్నాను బాగా బ్రహ్మాని అని అంటే అని అనుకుంటే అని చెప్పి సువేద యది మన్యసే నేను బాగా తెలుసుకున్నాను అని గనక నువ్వు అనుకుంటే త్వం వేత్త నూనం నూనం త్వం వేత్త నువ్వు తెలుసుకుంది చాలా అల్పం. ఇదేనా ఏదైనా టీచర్ నేను తెలుసుకున్నానని చెప్తే ఆనందపడతారు కదా మన పిల్లలు స్టూడెంట్స్ ఎవరన్నా వచ్చి ఏమండి నేను తెలుసుకున్నానండి నాకు బాగా అర్థమైందండి మీరు చెప్తే ఇంకా అర్థం కాకపోవడమా మీరు బాగా చెప్పారని చెప్పి ఎవరన్నా స్టూడెంట్స్ వచ్చి చెప్తే ఆనందపడతాను లేదా కెమిస్ట్రీ టీచర్ అయితే ఆనందపడుతుంది మ్యూజిక్ టీచర్ అయితే ఆనందపడుతుంది డాన్స్ టీచర్ అయితే ఆనందపడుతుంది కానీ వేదాంతం టీచర్ ఆనందపడరు చూడండి ఇక్కడ తేడా. మరే సబ్జెక్ట్ టీచర్ అయినా ఎదురు చూసేది ఏమిటండి స్టూడెంట్ వచ్చి పాఠం విన్న తర్వాత నాకు బాగా అర్థమైందండి మీరు బాగా బోధించారు నాకు చక్కగా చెప్పారు నేను అంతా తెలుసుకున్నాను అంటే టీచర్కి ఆనందం కానీ వేదాంతం టీచర్కి మాత్రం ఆనందం కాదు. ఇదేమిటండి మరి విచిత్రంగా ఉంది అన్నారు. అవును ఏమిటంటే కారణం ఏంటో తెలుసా నేను తెలుసుకున్నాను అంటే ఏమైపోయింది ఆబ్జెక్ట్ అయిపోయింది. నువ్వు ఏది తెలుసుకున్నానంటే కూడా ఏమవుతుంది అది ఆబ్జెక్ట్ అయిపోతుంది వేరే అయిపోతుంది వస్తువు అది ఏదైతే నువ్వు చూస్తున్నావో అవన్నీ కూడా మిథ్య అయినటువంటివి సత్యం కాదు. మనం చూసేవన్నీ నామరూపాలే కదా నామరూపాలన్నీ మిథ్య కదా డెస్క్ మిథ్య కాదండి డెస్క్ సత్యం ఏమిటి గుడ్ సత్యం పాట్లో సత్యం ఏమిటి పాట్ నేమ్ ఫామ్ మిథ్యార్ సత్యం మిథ్య క్లేయలోని సత్యం కాబట్టి ఏ నామరూపాలైనా సరే మన చేత తెలుసుకోబడుతున్నవన్నీ కూడా మిథ్య. నేను తెలుసుకున్నాను అంటే నువ్వు బ్రహ్మాన్ని ఆబ్జెక్టిఫై చేసావు అని అర్థం వేరే వస్తువుగా చూస్తున్నావు కాబట్టి బ్రహ్మన్ కెన్ నెవర్ బి ఆబ్జెక్టిఫైడ్ ప్రమేయ వస్తువు కాలేదు బ్రహ్మం అప్రమేయమని కదా చెప్పాం బ్రహ్మం. వేదం ఏం చెప్తుంది బ్రహ్మాన్ని గురించి లక్షణం చెప్పేటప్పుడు అప్రమేయం అప్రమేయ స్వప్రకాశ లలితా సహస్రనామంలో ఏమిటి సెంటెన్స్ అప్రమేయ స్వప్రకాశ మనో వాచామ గోచర అగోచర గోచర కాదు మన వాచ అగోచర అంటే మనస్సుకి వాక్కుకి గోచరింపనిది తెలియనటువంటిది అప్రమేయం. ప్రమేయం అంటే ఆబ్జెక్ట్ లలితా సహస్రనామం చదువుతారు అందరూ రాని వాళ్ళు లేరు ఇక్కడ కానీ ఈ వాక్యం చూడండి నిర్గుణం బ్రహ్మాన్ని గురించి చెప్పబడింది అక్కడ స్వప్రకాశ సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ ల్యూమినస్ స్వప్రకాశ అప్రమేయం అంటే అన్ఆబ్జెక్టిఫయబుల్. నేను తెలుసుకున్నాను అంటే ఏమైంది ఆబ్జెక్టిఫైడ్ ప్రమేయం అయిపోయింది. వేదం చెప్పేదేమో అప్రమేయం చెప్తుంది నువ్వేమో ప్రమేయం చూసేస్తున్నావు బ్రహ్మాన్ని చూసారా. అందుకని యది మన్యసే సువేద త్వం నూనం వేత్త నువ్వు చాలా అల్పం తెలుసుకున్నావు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు అని అర్థం. త్వం నూనం వేత్త దభ్రమేవ దభ్రం అంటే దహరం అంటే అల్పం దభ్రం రూపం నువ్వు దాని యొక్క ఆ బ్రహ్మం యొక్క ఫైనైట్ ఎక్స్ప్రెషన్ అంటాం అదే అల్పమైన రూపాన్ని అపరా ప్రకృతిని మాత్రమే తెలుసుకున్నావు అని అర్థం. ద లోవర్ ఫామ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఏమండి మీరు లోవర్ ఫామ్ తెలుసుకోవడానికి ఇష్టపడతారా హయ్యర్ ఫామ్ తెలుసుకోవడానికి ఇష్టపడతారా లోవర్ ఫామ్ అంటే తక్కువైన దాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారా ఎక్కువైన దాన్ని ఇష్టపడతారా ఇష్టపడతామండి చేసేదంతా ఇది. అందుకని దభ్రం దభ్రం అంటే ఏమిటి అభ్రం కాదు దభ్రం దభ్రం అంటే ఇన్ఫీరియర్ అల్పం తక్కువ అని అర్థం. నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ అంటే ఎట్లుంటుంది స్టూడెంట్కి ఇన్సల్ట్ కదండి, ఇన్సల్ట్ అయినా అయినా సరే గురువుగారు చెప్పేవాల్సి చెప్పేస్తారు అంతే. ఒరే నీకేం తెలీదురా అంటే నువ్వు తెలుసుకుంది చాలా తక్కువరా అని అంటారు గురువుగారు. నిజమైన గురువు అయితే అలాగే అంటారు. వారికి తెలుసు, ఆ గురువుకు తెలుసు ఎంత శాస్త్రం ఎంత తెలుసుకోవాలి అని. అందుకని ఒకవేళ నేను తెలుసుకున్నాను అని కనుక నువ్వు అంటే నీకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు చూసేదంత ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే అపరా ప్రకృతి. అపరా ప్రకృతి ఇస్ ద లోవర్ నేచర్ ఆఫ్ ద గాడ్ బ్రహ్మన్. దేర్ ఫోర్ యు వాంట్ టు నో లోవర్ నేచర్ ఆర్ హయ్యర్ నేచర్? హయ్యర్ నేచర్. కాబట్టి అహం సువేద అని చెప్పవాకు, నేను బాగా తెలుసుకున్నాను అని చెప్పవాకు. అది మిగతా విద్యార్థులకి ఈ విద్యార్థికి తేడా. మరి ఏం చెప్పాలండి బాగా తెలుసుకున్నానని చెప్పకుండా? ఏం చెప్పాలండి బాగా తెలుసుకున్నాను అని చెప్పాలి, లేకపోతే బాగా తెలుసుకోలేదని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలి. గురువుగారు చెప్తున్నారు నువ్వు తెలుసుకుంది చాలా తక్కువ నాయన. అస్య బ్రహ్మణ, ఆ బ్రహ్మాన్ని గురించి, ఆ బ్రహ్మ యొక్క రూపాన్ని నువ్వు తక్కువ రూపాన్ని, ఇన్ఫినైట్ రూపాన్ని కాకుండా ఫైనైట్ రూపాన్ని, అల్పమైన రూపాన్ని మాత్రమే తెలుసుకున్నావు. ఒక భాగం మాత్రమే తెలుసుకున్నావు. ఆయన యొక్క ఉన్నత భాగాన్ని నువ్వు తెలుసుకోలేదు, తక్కువైనటువంటి భాగాన్ని తెలుసుకున్నావు. ఒకవేళ నువ్వు గనక తెలుసుకున్నాను అంటే, అందుకే రాముణ్ణి చూశాను, కృష్ణుణ్ణి చూశాను అంటే ఏమైంది చూశారు ఇప్పుడు? చూడండి ఇక్కడ వస్తుంది ఆన్సర్, రామదర్శనం అయింది అన్నాడు. చూడండి దర్శనం అయిందంటే ఏమిటి? నేను రాముని తెలుసుకున్నాను, రాముని రూపం తెలుసుకున్నాను, ఆయన నాకు కనపడ్డాడు అంటే కేను మనిషి చెప్తుంది ఆయన ఆ బ్రహ్మ యొక్క లోవర్ ఫామ్ని చూశారు అని చెప్తోంది. అందుకని ఎవరన్నా రాముని చూశాడు, కృష్ణుని చూశాడు అంటే ఓకే చూస్తే చూడు అంటాం. పాపం వాడికి తెలియదు చూసింది లోవర్ ఫామ్ అని. కానీ జ్ఞానికి తెలుసు, వేదాకి తెలుసు. అందుకే ఉపాసకుడు ఎక్కడున్నాడో వేదాకి తెలుసు, జ్ఞానులకి తెలుసు. నౌ యు అండర్స్టాండ్? ఈ దేశంలో, ప్రపంచం, మన దేశంలో ఉపాసకులను ఎప్పుడు కూడా గౌరవిస్తాం అంతే, కానీ హీఈస్ నాట్ ద ఎవ్రీథింగ్, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ వేదాలు చెప్తున్నాయి. అందుకని ఉపాసకుడు కూడా ఉన్నతమైన వాడే అయినప్పటికీ కూడా జ్ఞానంలో ఇంకా ముందుకు పోవలసి ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఉపాసన నిందించాం, ఉపాసకుణ్ణి నిందించాం. ఉపాసన చేసే ఉపాసకుణ్ణి గౌరవిస్తామే, కానీ అతనికి తెలిసింది కొంచెమే. మీకు ఎప్పుడు తెలుస్తుందండి ఈ విషయం? ఎప్పుడు తెలిసింది? కేనోపనిషత్తుకు వచ్చిన తర్వాత. నేదం ఎదిదం ఉపాసదే అని చెప్పేశారు. అంతకు ముందు వరకు చెప్పడానికి, మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు బయటికి వెళ్ళి చెప్పక్కర్లేదు. నేను చెప్పేది ఏమిటండి, అందరికి చెప్పక్కర్లా, పోయి ఏ ఉపాసకుడా నీ గురించి కేనోపనిషత్తులో చెప్పబడింది, అల్పం నువ్వు తెలుసుకుందని చెప్పవాకండి, పోయి చెప్పకూడదు, చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఉపాసకులు వెంబడి పడి పరిగెత్తవాకండి. డోంట్ బికమ్ మ్యాడ్ ఆఫ్ ఉపాసన అండ్ ఉపాసకాస్. రెస్పెక్ట్ దెమ్, రివియర్ దెమ్, గ్రేట్ పీపుల్. బట్ ఏ పర్సన్ హూ స్టడీ వేదాంత, they know what they have understood. Who study Vedanta, who understand the truth, they know what they have understood. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎంత అర్థమైందో వీడికి తెలుసు. అర్థమైందా? అది ఇక్కడ విషయం. బ్రహ్మ అస్య బ్రహ్మణ రూపం నూనం వేత్త. మిగతా వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నేను ఆ విభూతి నేను. కాలతత్వం లేకపోతే రాత్రి పగలు లేకపోతే ఏమైపోతుంది మన జీవితం? కాబట్టి అటువంటి కాలాన్ని గణన చేయడంలో ఎవరైతే ఉన్నారో ఆ కాలహ అనేటువంటిది అది నా విభూతి అని అన్నారు. కాలహ కలయతాం అహమస్మి, మృగాణాంచ మృగేంద్ర అహమస్మి. మృగ ఇంద్ర అంటే సింహం, సింహం అంటాం, లయన్. మృగ ఇంద్ర, మృగరాజా అని అర్థం. ఇంద్ర అంటే రాజా అని అర్థం. మృగం అంటే మృగాల్లో మృగముల యందు రాజుని నేను అని అర్థం. మృగాల్లో రాజు ఏమిటండి? సింహం. ఆ సింహం స్వయమేవ మృగేంద్రత. ఎలక్షన్స్ అవన్నీ ఉండవు. యానిమల్స్ అందరు వచ్చి అందరు ఓటు ఎవరికి వేయాలి? టైగర్కి వేయాలా ఓటు, లయన్కి వేయాలా ఓటు, లేకపోతే ఎలిఫెంట్కి వేయాలి? ఎలిఫెంట్ పెద్దది కదా, బాడీ పెద్దదిగా ఉంటుంది కాబట్టి దానికి వేయాలా ఓటు. జిత్తులు మారి మెక్కకి వేయాలా ఓటు. ఎవరు రాజా ఈ అడవికి? ఎవరు రాజా అంటే స్వయమేవ మృగేంద్రత. మృగ ఇంద్రత ద రాజత్వం, ప్రభుత్వం అనేటువంటిది ఎలా వచ్చింది లయన్ కంటే? స్పాంటేనియస్ బైట్స్ పవర్. అందుకని అన్ని మృగాలు వచ్చి నువ్వే మా రాజువి అని చెప్పాలి. అంత శక్తి ఉంది లయన్కి. అందుకని మృగములకు రాజు సింహం. ఆ సింహాన్ని ఎలా ఉన్నటువంటి విభూతి ఏదైతే ఉందో నేను అని అన్నారు పరమాత్మ. నేను అంటే నన్ను చూపించుకుంటున్నాను నేను, మీరు చూడకండి అని ఆయన చెప్పుకుంటున్నాడు తనకు. మృగేంద్ర అహమస్మి వైనతేయశ్చ పక్షిణాం. పక్షుల యందు వైనతేయుణ్ణి, వినతాయ యొక్క పుత్రుణ్ణి నేను. మిగతా అర్థం అంతా వచ్చే క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.